వ్యాసుడు పరాశరుడనే గొప్ప ఋషి కొడుకు. వేదాలను నాలుగు ప్రత్యేకమైన వేదాలుగా విడదీసినందుకు ఆయన్ని వేదవ్యాసుడు అని పిలుస్తాం. ఏంటి నాయన నీ కోరిక అని వ్యాసుడిని అడిగాడు బ్రహ్మ. మహాభారతం రాయడంలో తనకి సహాయం చేయడం కోసం ఎవరైనా ఒకరిని ఇమ్మని కోరాడు. చంద్రవంశంలో భరతుడు అనే గొప్ప రాజు ఉన్నాడు. అతని వంశంలోని వారి కథే మహాభారతం. అన్ని ఆటంకాలని ఆపగలిగిన మన విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, అతడిని ప్రార్థించు అని చెప్పాడు బ్రహ్మ. బ్రహ్మ చెప్పిన విధంగా వినాయకుణ్ణి మనస్సులో ప్రార్థించాడు వేదవ్యాసుడు. మరుక్షణం వినాయకుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. విఘ్నరాజా, నీ వల్ల నాకో సాయం కావాలి. నేను చెప్పే మహాభారత కథ నీవు ఒక్కడివే రాయగలవు. ఆ సహాయం చేయమని ప్రార్థించాడు వేదవ్యాసుడు. దానికి ఒప్పుకున్నాడు వినాయకుడు. కానీ ఒక షరతు విధించాడు. తను రాయడం ఆపడానికి వీల్లేనంత వేగంగా చెబితేనే రాస్తానన్నాడు వినాయకుడు. ఆ మాటకు వ్యాసుడు ఒప్పుకున్నాడు. అలాగే వినాయకుడు కూడా తను చెప్పేది అర్థం చేసుకోకుండా రాయకూడదు అనే షరతు వ్యాసుడు విధించాడు. ఆ విధంగా మహాభారత రచన ప్రారంభమైంది. అనగనగా శంతనుడని ఒక మహారాజు, ఆయన రాజధాని హస్తినాపురం. ఒకరోజు ఆయన వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక అందమైన యువతి ఆయన కంటపడింది. అంత అడవిలో ఒంటరిగా ఉన్న సుందరి ఎవరో అని రాజు అనుకున్నాడు. ఈమె అందాన్ని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది. అందంలో ఈమె దేవకన్యలా అనిపిస్తోంది. ఆమె దగ్గరకు వెళ్ళి, ఓ అతిలోక సుందరి, నేను శంతన మహారాజుని. నీ అందం చూస్తుంటే ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను. నీవు నన్ను పెళ్లి చేసుకుంటే హస్తినాపురానికి రాణిని చేస్తాను అని ప్రమాణం చేశాడు శంతన మహారాజు. అప్పుడు ఆమె ఒక షరతు పెట్టింది. నేను ఎవ్వరినో ఎప్పుడూ నన్ను అడగకూడదు. నేనేమి చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు అంది. అందుకు ఒప్పుకుని శంతనుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. పుట్టిన వెంటనే ఆ తల్లి బిడ్డను గంగానదిలో వదిలి వచ్చింది. శంతనుడు ఆ దృశ్యం కళ్ళారా చూశాడు. అరే, ఆమె ఏదైనా దయ్యం కాదు కదా అని అతనికి సందేహం వచ్చింది. అలా వరుసగా 7 కొడుకులు పుట్టారు. అందరినీ ఆమె నదిలో వదిలిపెట్టింది. ఇదంతా చూస్తున్న శంతనుడు ఏమీ చెయ్యలేకపోయాడు. శంతనుడు ఏమైనా సరే ఆమెకు తానిచ్చిన మాట తప్పకూడదు అని నిశ్చయించుకున్నాడు. అంతలోనే 8 కొడుకు పుట్టాడు. సూర్యుడిలా వెలిగిపోతున్నాడు, చంద్రుడిలా అందంగా ఉన్నాడు. మళ్ళీ ఆమె ఆ పిల్లవాడిని తీసుకుని బయలుదేరింది. ఇక శంతన మహారాజు ఆకలేకపోయాడు, ఆమెకు అడ్డుపడ్డాడు. నువ్వు నిజంగా తల్లివేనా? ఏమైనా సరే ఈ బిడ్డను నేను నీకివ్వను అని చెప్పాడు. ఆ మాటకు ఆమె, బిడ్డను నీ దగ్గరే ఉంచుకో, కానీ నాకిచ్చిన మాట తప్పావు, ఈ క్షణమే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. శంతనుడు ఆమెను బ్రతిమిలాడాడు, వెళ్ళవద్దని ప్రార్థించాడు. శంతనుడు ఎంతగా వేడుకున్నా ఆమె ఒప్పుకోలేదు. మహారాజా, నువ్వు ఇచ్చిన మాట తప్పావు, అందుకనే నేను వెళ్ళిపోతున్నాను అంది. నువ్విప్పుడు ఎక్కడికి వెళతావు అని అడిగాడు. అందుకామె తను గంగాదేవి అని జవాబిచ్చింది. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. మనిషి రూపంలో వచ్చిన గంగాదేవివా అని అడిగాడు. అవును, 8 అష్టవసువులనే దేవతల కోసం మానవ రూపంలో రావలసి వచ్చింది అంది గంగ. శంతనుడికి ఏమీ అర్థం కాలేదు. వివరంగా చెప్పు అని అడిగాడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షికి చెందిన నందిని అనే మహిమ గల ఆవు ఉండేది. భూమి మీదకి విహారానికి వచ్చిన అష్టవసువులు అనే దేవతలు దానిని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలిసిన వశిష్ఠుడు, వాళ్ళు స్వర్గంలో ఉండడానికి తగిన వాళ్ళు కాదన్నాడు. వాళ్ళు చేసిన పనికి ఫలితంగా భూమి మీద మనుషులుగా పుట్టమని శపించాడు. ఆ శాపానికి భయపడిన ఆ దేవతలు వశిష్ఠుడిని క్షమించమని బ్రతిమిలాడారు. కానీ వశిష్ఠుడి మనసు మారలేదు, వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదన్నాడు. ఒక మార్గం చెప్పాడు. భూమి మీద గంగాదేవి వాళ్లకు తల్లి అయితే తొందరగా తిరిగి స్వర్గం చేరుకునే వరం ఇచ్చాడు. అప్పుడు అష్టవసువులు గంగాదేవిని ప్రార్థించారు. అమ్మా గంగాదేవి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని ప్రార్థించసాగారు. భూలోకంలో మాకు తల్లివై శాపం నుంచి విముక్తిని ప్రసాదించు తల్లి అంటూ వేడుకున్నారు. వారి మీద జాలితో ఇలా భూలోకంలో అవతరించానని గంగాదేవి సమాధానమిచ్చింది. ఆమె చెప్పినదంతా విన్న శంతనుడు తనను క్షమించమని వేడుకున్నాడు. విడిచి వెళ్ళొద్దని రతిమిలాడాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. నేను వెళ్ళి తీరాలి, దేవతలు నీకు మేలు చేస్తారు, ఈ బిడ్డను నా వెంట తీసుకువెళ్ళి పెంచుతాను అని చెప్పింది. మన ప్రేమకు గుర్తుగా తిరిగి వాడిని అప్పగిస్తాను అని చెప్పింది. అలా బిడ్డతో సహా మాయమైపోయింది గంగ. అయ్యో గంగా అంటూ బాధపడ్డాడు శంతనుడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు గంగ ఒడ్డున తిరుగుతూ ఉండగా ఒక యువకుణ్ణి చూశాడు శంతన మహారాజు. స్వర్గానికి రాజైన ఇంద్రుడి కన్నా గొప్పగా ప్రకాశిస్తున్నాడు, ఎవరై ఉంటాడో అని అనుకున్నాడు శంతన మహారాజు. వరద మీద ఉన్న గంగ ముందుకు రాకుండా అడ్డంగా బాణాలతో ఎంత అందంగా నిర్మించాడు ఆ అడ్డుకట్ట అని ఆశ్చర్యపోయాడు. ఎవరు నాయనా నువ్వు అని అడిగాడు శంతన మహారాజు. అంతలో గంగాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. రాజు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. వచ్చావా నా గంగ అంటూ ప్రేమగా పలకరించాడు. ఈ కుర్రవాణ్ణి నువ్వు గుర్తుపట్టలేదా మహారాజా, వీడు మన బిడ్డ, మన 8వ బిడ్డ అని జ్ఞాపకం చేసింది గంగ. బాణాలు వేయడంలో ఎంతో నేర్పరి, తేజస్సులో పరాక్రమంలో పరశురాముని అంతటివాడు అని వివరించింది. నా అంతటితో తన పని పూర్తయినట్లుగా గంగ మాయమైపోయింది. ఆ రోజు హస్తినాపురంలో బ్రహ్మాండమైన పండుగ జరిగింది. శంతనుడు రాజ్యసభలో, మంత్రి సామంతులారా, హస్తినాపుర పౌరులారా, వీడు నా కుమారుడు దేవవ్రతుడు అని చెప్పాడు. అతి గొప్పదైన మన రాజ్యానికి ఇతడిని యువరాజుని చేస్తున్నాను అని శంతన మహారాజు ప్రకటించాడు. కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకరోజున శంతనుడు యమునా నది ఒడ్డున తిరుగుతుండగా ఒక విచిత్రమైన సువాసన అతన్ని ఆకర్షించింది. ఈ అద్భుతమైన సువాసన ఎక్కడి నుంచి వస్తోంది అని ఆలోచించసాగాడు. అంతలో అపురూపమైన అందంతో ఉన్న ఒక స్త్రీ అతనికి కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్ళి, ఓ అపురూప సౌందర్యవతి, ఈ దివ్యమైన సుగంధం నీ దగ్గర నుంచేనా వస్తున్నది అని అడిగాడు. అప్పుడామె, అవును మహారాజా, ఒక మహర్షి ఒక యోజనం వరకు నా సువాసన వ్యాపించేలా యోజన గంధి అయ్యేలా నాకు వరం ఇచ్చారు అంది. యోజనం అంటే 5 మైళ్ళు, అంటే 5 మైళ్ళ వరకు సువాసన వ్యాపించేలా వరం ఇచ్చాడన్నమాట. శంతనుడు అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఓ సుందరి, నేను శంతన మహారాజుని, నీవు నాకు భార్యవై ప్రతిరోజు నా జీవితంలో సువాసనలు వెదజల్లు అన్నాడు. దానికి ఆమె, ఓ రాజా, నేను సత్యవతిని, దాసరాజు కూతుర్ని, నన్ను వివాహం చేసుకోవాలి అంటే ముందుగా నా తండ్రి అనుమతి పొందాలి అని సమాధానమిచ్చింది. శంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. వివాహం ప్రస్తావన రాగానే దాసరాజు, మీరు నా కుమార్తెను పెళ్లాడతాను అనడంతోనే నా గౌరవం రెట్టింపయింది. నిరభ్యంతరంగా నా కూతుర్ని మీరు పెళ్లాడవచ్చు కానీ అంటూ ఆగాడు. గొంతు సవరించుకుని, ఒక్క షరతు, ఆమెకు పుట్టిన వారికే మీ తరువాత హస్తినాపుర సింహాసనం దక్కాలి అన్నాడు దాసరాజు. దీనితో శంతనుడికి కొండ విరిగి మీద పడ్డట్టయింది. అయ్యో, అంతటి గొప్పవాడైన నా కొడుకు దేవవ్రతుడికి నేనెలా ద్రోహం చేసేది అంటూ విచారపడ్డాడు. నిరాశతో నిట్టూరుస్తూ శంతనుడు హస్తినకు తిరిగి వచ్చాడు. తండ్రిని చూసిన దేవవ్రతుడు, అదేమిటి తండ్రి అలా ఉన్నారు, మీకంత విచారం కలిగించిన విషయం ఏమిటి అని అడిగాడు. కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుని, నాయనా దేవవ్రత, నీవు నాకు ఒక్కగానొక్క కొడుకువి, చిరకాలం వర్ధిల్లు నాయనా. మన భరతవంశ మహారాజు పరంపరలో నీవు కూడా మహారాజుగా వర్ధిల్లాలి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దేవవ్రతుడికి తండ్రి మనస్సులో బాధ అర్థం కాలేదు. తండ్రితో పాటుగా వెళ్లిన రథసారథిని అడిగి సంగతి అంతా తెలుసుకున్నాడు. గుర్రం ఎక్కి యమునా తీరంలో దాసరాజు కుటీరం చేరుకున్నాడు. నేను దేవవ్రతుణ్ణి, శంతన మహారాజు కొడుకుని, నీ కూతుర్ని మా తండ్రికిచ్చి వివాహం చేయమని అడగటానికి వచ్చాను అన్నాడు. హస్తినాపుర సింహాసనాన్ని నేను వదులుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు దేవవ్రతుడు. నీవు కోరుకుంటున్నట్లుగానే మా తండ్రి తరువాత నీ కుమార్తెకు పుట్టిన కొడుకే హస్తినాపురానికి రాజు అవుతాడు అని వాగ్దానం చేశాడు దేవవ్రతుడు. అతని మంచితనానికి ఆనందించి, నిజంగా నువ్వు భరతవంశ రాజులలో గొప్పవాడివి, నీ త్యాగం అపూర్వం అని దాసరాజు పొగిడాడు. అయినా దాసరాజుకు సందేహం తీరలేదు. కానీ అంటున్న దాసరాజును చూసి, ఇంకా మీకున్న సందేహాలేమిటో చెప్పండి అని దేవవ్రతుడు అడిగాడు. దాసరాజు తన మనసులోని సందేహం బయటపెట్టాడు. నీవు నీ హక్కు వదులుకున్నా నీ పిల్లలకు సింహాసనం మీద హక్కు ఉంటుంది కదా అని అడిగాడు. దేవవ్రతుడిలో పట్టుదల పెరిగింది. మా భరతవంశం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా జీవితాంతం వరకు బ్రహ్మచారిగానే ఉండిపోతాను, వివాహం చేసుకోను అని శపథం చేశాడు. అతని మాటలకు ఆకాశం నుండి దేవతలు దేవవ్రతుని మీద పూలవర్షం కురిపించారు. మీ శపథ